గురుచరిత్ర 10వ అధ్యాయం. శ్రీపాదవల్లభులు అంతర్ధానమైన తరువాత కూడా తన భక్తులను ఎలా రక్షించాడు అన్నదానికి ఉదాహరణగా ఈ అధ్యాయం చెప్పబడుతుంది. కథారంభం. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా, అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురుపురంలోనే ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని కూడా చెప్పారే, అది ఎలా సాధ్యం అని అడిగాడు. అందుకు సిద్ధముని, నాయన, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చెయ్యగల సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన ఆ తర్వాత త్రిమూర్తుల రూపాన్ని ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీల ఒకదాన్ని నీకు చెబుతాను విను. కాశ్యప గోత్రీకుడైన వల్లభేషుడు అనే ఒక బ్రాహ్మణుడు వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురుపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు ఆ స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతీ సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురుపురాన్ని దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తే స్వామి దర్శనానికి కురుపురానికి వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తాను అని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వల్ల అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కులను చెల్లించడానికి కావలసినంత డబ్బును మూటగట్టుకుని కురుపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలను ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురుపుర యాత్ర చేస్తూ ఉంటామని చెప్పి ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వారంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలను నరికేసి అతని వద్దనున్న ధనాన్ని అపహరించారు. ఆ తర్వాత ఆ సంగతి ఎవ్వరికీ తెలియకుండా చేయాలని తలచి అతని దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమైనారు. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు. ఆ కేక వల్ల భక్త రక్షకుడైన శ్రీపాద వల్లభులు జడలు, భస్మము, త్రిశూలాన్ని ధరించిన ఒక యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపేశాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుణ్ణి వెంబడించలేదు. నేను తెలియక దారిలో వీరిని కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయన్ను శరణు వేడాడు. స్వామి అతనికి అభయాన్నిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండ్యానికి అతికించమని ఆదేశించారు. అతడు అలా అతికిస్తూ ఉండగా శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి ఆ తర్వాత మరుక్షణమే అంతర్ధానమైపోయారు. వల్లభేషుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికే సూర్యోదయం అయింది. అతని పక్కన ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేషునికి అంతకుముందు జరిగింది ఏదీ గుర్తులేదు. అందువల్ల అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? ఇంత జరిగినా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనల్ని అనుసరించి వచ్చిన వారు దొంగలే గాని యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనాన్ని అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నాడు అని చెప్పారు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేలని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేషుడెంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనాన్ని తీసుకుని కురుపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్టు 1000 మంది కాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కురోపురంలోనే అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే ఎత్తిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా చెప్పబడుతుంది అన్నారు సిద్ధముని. ఆ చెప్పబడుతున్న నామమే దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర. ఇంతటితో పదవ అధ్యాయము శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర కూడా పూర్తవుతుంది. ఇక రాబోయే అధ్యాయాల్లో రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి యొక్క చరిత్ర చెప్పబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.